సమయంలో
కేవలం ప్రభు కార్యం ఈ ఒక్క మనుషుల ప్రయత్నం కాదు, కాబట్టి ఆయనే ప్రారంభించారు, ఆయనే కొనసాగిస్తారు, ఆయనే స్థిరపరుస్తారు, ఆయనే బలపరుస్తారు. నమ్మకంగా ప్రార్థన చేద్దాం, నమ్మకంగా ఉందాం. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. మరొకసారి సోస్తులు అల్పే సహవాసానికి అభినందనలు, శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. కొద్ది మాటలు మనం పరిశుద్ధ లేఖనాల్లో చదువుకున్న తర్వాత ఈ సహవాసం బలపడినట్లుగా, మరి బలపరచడానికి వచ్చిన మీరందరూ ప్రార్థన చేయటం సోషల్ డిపార్ట్మెంట్ నూతన సహవాసానికి గొప్ప ప్రోత్సాహం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 2:44 చదువుకుందాం. దానియేలు గ్రంథము 2:44 చదువుకుందాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలుగొట్టి నిర్మూలం చేయును, గాని అది యుగముల వరకు నిలుచును. ఇలా దానియేలు గ్రంథం చారిత్రక గ్రంథం. చారిత్రక గ్రంథంలో హిస్టరీ, మనుషులు గూర్చిన, రాజులు గూర్చిన, రాజ్యాల గూర్చిన చరిత్ర ఉంటుంది. కానీ చారిత్రక గ్రంథాలు లేదా చరిత్ర కంటే దేవుడు చాలా గొప్పవాడు, దేవుని కార్యాలు చాలా గొప్పవి. అల్టిమేట్ గా ఈ సహజంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సమయాల్లో ఆశ చూపిస్తాయి. ముఖ్యంగా టార్గెట్ దేనికోసం అంటే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, బీదలు, పేదలు. మీకు రేషన్ ఇస్తాము, మీకు పెన్షన్ ఇస్తాము, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, గ్యాస్ బండ్లు ఇస్తాము. ఏ ప్రభుత్వాన అట్లాంటి మేనిఫెస్టోలు పెట్టే వస్తారు. ఎలక్షన్స్ అప్పుడు సహజంగా పేదవాళ్ళకి కొంత ఆశ ఉంటుంది, మంచి ప్రభుత్వం వస్తుందేమో, మంచి పరిపాలన దొరుకుతుందేమో, ఫలానా ఆయన వస్తే మాకేదో బాగు జరుగుతుందని ఆశపడతారు. కానీ చరిత్ర అంతట్లో మనం చూస్తే ప్రతిసారి భంగపాటే. ఆయనకంటే ఈయన బాగానే చేశాడు, ఈయనకంటే ఆయన బాగా చేయలేదు అట్లా అనుకోవడమే కాని తీరా పరిస్థితులు మారేదంటూ మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహవాసం కానీ, ఎస్హెచ్జే 181 సహవాసాలు కానీ అందరం కలిసి ప్రార్థన చేసుకుంటే ప్రమోషన్లు వస్తాయి, పెన్షన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. అది సరైన పునాది కాదు, అది సరైన పునాది కాదు. రెండు, ఎస్హెచ్జే సహవాసాన్ని దేవుడు ఆ పునాది మీద కూడా కట్టలేదు. నూతన సహవాసానికి కొన్ని విషయాలు తెలియాలి. ఎస్హెచ్జే అన్ని సహవాసాలు కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యాలు తెలియాలి కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడటం, మానవ ప్రభుత్వాల మీద ఆధారపడడం దగ్గర ఏ ఉద్దేశంతో అయితే మనుషుల మీద, మానవ ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నామో అదే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటం సరైనది కాదు, అది మేలు కూడా కాదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నాడు, బైబిల్ సారం ఏంటి, కొన్ని మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. ఈ సందర్భం ఉంది కదా, దానియేలు గ్రంథం 2:44 బబులోను మహాచక్రవర్తి నెబుకద్నెజర్ యొక్క దర్శనం. బబులోను మహాచక్రవర్తి ఎలాంటి రాజు అంటే 2:10 చదవాలి. 2:36 నుంచి కలభావాన్ని చెప్తా ఉన్నాడు. తాము కనిన కళ ఇదే, దాని భావం రాజు సముఖమున మేము తెలియజెప్పదము. రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజే ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషుల్నేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు, సువర్ణయుగం, నెబుకద్నెజర్ రాజు పరిపాలన స్వర్ణయుగం అనాలి. తామే బంగారు శిరస్సు, ఏకఛత్రాధిపత్యం, ప్రపంచమంతా బబులోను హస్తగతం. అలాంటి రాజు అంత గొప్ప పరిపాలన చేస్తున్నవాడు, దేవుడే అధికారం ఇచ్చాడు, దేవుడే సింహాసనం ఎక్కించాడు, బాగుంది. కానీ దర్శనం ఏం చెప్తుందంటే నెబుకద్నెజర్ పరిపాలన కంటే గొప్ప పరిపాలన, నెబుకద్నెజర్ రాజ్యం యొక్క నిడివి కంటే దీర్ఘకాలం ఉండే రాజ్యము. దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని ఉద్దేశించాడు. ఆ రాజ్యానికి, ఆ రాజ్యాన్ని ఎంత గొప్పదో అర్థం కావడానికి మానవ రాజ్యాలను అనుమతించాడు. కాబట్టి బంగారు శిరస్సు నెబుకద్నెజరు, ఆ ప్రతిమ మనం తర్వాత భుజములు, ఉదరము, వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, చరిత్రలో బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీయ పార్శిక సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము, తర్వాత గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యం, ఇది చరిత్ర. ఆ చరిత్ర ముందుగానే దర్శన రూపంలో దేవుడు చూపించాడు. మనం ఆ ప్రపంచమంతా ఒక్క రాజ్యం కింద పరిపాలన చేసిన వాటన్నిటిని మనం చూసేసాం. ఇప్పుడు స్వతంత్ర దేశాలకు ఏర్పడతా ఉన్నాయి. భారతవని 1947లో స్వతంత్ర దేశం ఏర్పడుతున్నప్పుడు ఓ చాలా ఆశలు ఉన్నాయి, గంపడిన ఆశలు ఉన్నాయి. స్వరాజ్యం, స్వరాజ్యం, విదేశీ పాలన వద్దు, స్వపరిపాలన కావాలి, బాగున్నాయి. మనం ఎరుగుదాం, పరిస్థితులు పూర్తిగా మారాయా, సగం మారాయా, ఏమైనా ఆశాజనకంగా ఉన్నాయా, ఏమైనా ఆశాజనకంగా ఉన్నాయా? ప్రస్తుతానికి ఆంధ్రాలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకమైన డిస్కషన్ దేని మీద అంటే ఫుడ్ అడల్టరేషన్ మీద, కల్తీ ఆహారం, కల్తీ ఆహారం. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు గోల పెడతా ఉన్నారు. చివరికి ఒక ఆయన అన్నాడు, అసెంబ్లీకి వచ్చాం, ఇన్ని రోజులు మాకు భోజనంలో పెరుగు ఒట్టించారు, అసలు అది పెరిగేనా, పెరుగు టేస్ట్ ఏమన్నా ఉందా? ఈవెన్ అసెంబ్లీలో పెడుతున్న పెరుగు కూడా కల్తీ పెరిగే పౌడర్ వాడుతున్నారు, యూరియా వాడుతున్నారు. మా లివర్లు ఏమైపోవాలి, మా కిడ్నీలు ఏమైపోవాలి, మా గుండెలు ఏమైపోవాలి, మా ప్రాణాలు ఏమైపోవాలి, మా పరిస్థితి ఎలాగుంటే జనం పరిస్థితి ఏంటి? కాబట్టి కఠినంగా శిక్షించాలి ఎవరిని, దోషుల్ని. బలే అనిపించింది, చట్టాలు చేసేవారు వాళ్ళకే మంచి ఆహారం దొరకట్లా. చాలా మంచి ప్రామిస్ చేశాడు ముఖ్యమంత్రి గారు, వచ్చే సంవత్సరం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ లో మీకు సేంద్రీయ ఎరువులతో వండించిన ఆహారం పెడతానన్నాడు. అంటే ఇప్పుడు అన్ని యూరియా వాడుతున్నారు, ఇప్పుడు మీరు ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, అట్లా కాకుండా సేంద్రీయ ఎరువు, సేంద్రీయ వ్యవసాయం మీద వచ్చిన ఆహారాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్నాడు. నాకు డౌటే, వచ్చే సెషన్స్ లో పెడతాడు అన్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ రాజు పరిపాలన సువర్ణయుగం, ఏ రాజు మన జీవితాన్ని మార్చేది? దేవుని వాక్యం అంటుంది, రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషుని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కావున ప్రిల్లరా, దేవుని గ్రంథం మనం ఈరోజు ఏ నిర్ణయం అయితే తీసుకుని ఈ సహవాసాన్ని కట్టుకున్నామో, మనకి 125 పనులు ఉన్నాయి. ఆ పనులతో పాటు ఇవి ఒక పని, మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ తో పాటు ఇదొక ఆప్షన్ కాదు, ఇదొక్కటే ఆప్షన్, ఇదొక్కటే పరిష్కారం, ఇదొక్కటే మనకి లాభం, ఇదొక్కటే మనకు ఆశీర్వాదం. కాబట్టి నేను మనం ఏ ట్రాక్ లో వెళ్తున్నామో ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం పొందుకునేది ఏంటో అర్థమైతే గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం. కాబట్టి అర్థం కావడానికి కొన్ని ప్రాముఖ్యమైన మూలమైన కీలకమైన మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా నేను దానియేలు గ్రంథం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, ఒక మాట చదువుకుని మళ్ళీ వచ్చేద్దాం. 118వ కీర్తన 8వ వచనం మనుషుల నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే మనుషులకు మన మీద కనికరం పుట్టిస్తాడు, పై అధికారులకు మన కనికరం పుట్టిస్తాడు, ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇస్తాడు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారు, లాంటి లాభాలేవో వస్తాయి. కాబట్టి దేవుడు పాదాలు పట్టుకుంటే మనుషుల చేతిని దేవుడు కదుపుతాడు అన్నంత చిన్నోడు కాదు నువ్వు నేను నమ్ముకుంటున్న దేవుడు. ఆయన మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మరొక చేతులు పట్టుకొని బాబు ముఖ్యమంత్రి, బాబు ప్రధానమంత్రి, బాబు ప్రెసిడెంట్, ఏదో చెయ్యి మా ప్రజలకి అని వాళ్ళకి అడ్డం పట్టుకుని బతిమాలేవాడు కాదు ఆయన. వాళ్ళకి అడ్డం పట్టుకుని మనుషులకి అడ్డాలు పట్టుకుని మనుషుల చేత మనకు సహాయం ఇచ్చేవాడు కాదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు మనుషుల సహాయాన్ని అందించడానికి లేదా మనుషుల సహాయాన్ని పొందుకోవడానికి దేవుడి దగ్గరికి రావడం కాదు. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనం ప్రార్థన చేయమంటాం, సార్ ప్రార్థన చేయండి. నా చుట్టూ ఒక తమ్ముడు తిరుగుతూ ఉంటాడు, వాడికి ఏం కావాలండి, జాబ్ కావాలి. ఆల్ దట్ టైం ఒకటే, నాకు ఉద్యోగం కావాలి. మరి ఏం చేయమంటావు? దేవుణ్ణి అడగ, నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? ఉద్యోగం చక్కగా చేసుకుంటావు. తర్వాత అంకే అవసరం ఏముంది, అవసరం ఏముంది? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకాలు అవసరం వారికే కదా. దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనుషుల సహాయం కంటే దేవుని సహాయం ఎంత గొప్పదో, ప్రభుత్వాల్లో పొందే లాభాల కంటే ప్రభు వద్ద పొందే లాభం ఎంత గొప్పదో, ఏ మానవుడు ఏ ప్రభుత్వము చేయలేని ఆశ్చర్య కార్యాలు చెయ్యి దేవుడు అన్న సత్యం మనకు అర్థమైతే మనం అవసరమే చదువు ఎంతవరకు చూడాలి, ఉద్యోగాన్ని ఎంతవరకు చూడాలి, ఆరోగ్యాన్ని ఎంతవరకు చూడాలి అన్నవి మనం వాటికి పరిధిలు పెట్టుకుని వెళ్దాం. అంతా మూసలో కలగూర గంపలా కాకుండా ఒక క్లారిటీతో ముందుకు వెళ్దాం. కాబట్టి దానియేలు గ్రంథంలో ఆయన మానవ ప్రభుత్వాన్ని చూపించాడు, బంగారు శిరస్సును చూపించాడు, నెబుకద్నెజర్ను చూపించాడు, చివరిగా చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాన్ని తుత్తునీయులుగా చేసి కళ్ళముల్లో చెత్తవలే చేసి మహాపర్వతం సర్వభూతలమంత మహాపర్వతమాయను అన్నది ఆ కళ యొక్క నేపథ్యం. దాని భావం ఏంటి? మళ్ళా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం, చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడ్డ ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. ఏంటది దేవుడు తెలియజేసిన సంగతి ఏంటి? 44వ వచనం, 44 వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దేవుని యొక్క రాజ్యం మానవుల రాజ్యం వంటిది కాదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, అది లోకరాజ్యాలు వంటిది కాదు. దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం ఎంత గొప్పదో అర్థం అవ్వాలి. దేవుడే రాజుగా పరిపాలన చేసే ఆ రాజ్యం ఎంత గొప్పదో అర్థం అవ్వాలి. మనం ఏవైతే ఊహల్లో ఆలోచనలో ఉన్నావో అవన్నీ ఆ రాజ్యంలో ఎట్లా నెరవేరుతాయో మనకు అర్థమవుతుంది. దేవుడు స్థాపించే రాజ్యం కొరకు 2వ అధ్యాయంలో చదువుతున్నాం. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దానికన్నటికి నాశనం కలగదు, అది యుగ యుగాలు నిలుచును. దానికన్నటికి నాశనం కలగదు, అది యుగ యుగాలు నిలుచును. దానియేల గ్రంథం 4వ అధ్యాయం, దానియేల గ్రంథం 4వ అధ్యాయం. ఇదే రాజు నెబుకద్నెజర్ని దేవుడు చాలా ప్రత్యేకంగా డీల్ చేశాడు. ఎంత ప్రత్యేకంగా నెబుకద్నెజర్ని దేవుడు డీల్ చేశాడు అంటే, సరే నువ్వు రాజువు కదా, నువ్వు చాలా పోటీగా ఫీల్ అవుతున్నావు కదా, నా అంతఃపురం అంటావు, నా రాజ్యం అంటావు, నా తెలివితేటలు అంటావు, నా భుజబలం అంటావు, నా సైన్య బలం అంటావు, నాకు తిరిగే లేదని నువ్వు అంటున్నావు కదా, ఒకవేళ నువ్వు అదే ఉద్దేశంతో ఉంటే నన్ను నువ్వు అర్థం చేసుకోవడం సరిగ్గా అర్థం చేసుకోకపోతే నేను నిన్ను చంపను, నేను నిన్ను చంపను, బతుకుండగానే నిన్ను ఒక పాఠంగా మారుస్తాను, రాజులందరికీ పాఠంగా మారుస్తాను, అధికారులందరికీ పాఠంగా మారుస్తాను, ఉద్యోగస్తులందరికీ పాఠంగా మారుస్తాను. ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఏం చేయాలనుకున్నాడు? గొప్ప రాజు, బంగారు శిరస్సు, గడ్డి తినే పశువులా మార్చాడు, గడ్డి తినే పశువులా మార్చాడు. 4వ అధ్యాయము దానియేల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం. ఆ గడియలోనే ఏమైనా టైం పడుతుందా దేవుడికి? దేవుడికి ఏమైనా సమయం కావాలా? అక్కర్లా. ఆ గడియలోనే 5వ అధ్యాయంలో బెల్సాజర్ కనబడతాడు. బెల్సాజర్కి బాగా తలక తెక్కెక్కింది. రాజు కదా, అహం బ్రహ్మస్మి అన్నది వాళ్ళ భావన, నేనే దేవుణ్ణి. రాజు ముందు జనం అంతా ప్రణమిలుతా ఉంటే, ప్రభు ప్రభు అని పిలుస్తా ఉంటే నేనే దేవుణ్ణి అని ఫీల్ అయిపోయేవాడు. 5వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే 30వ వచనం, ఆ రాత్రి అందే, నైట్కి నైటే, తెల్లార్లా, పొద్దు చూడలా. 4వ అధ్యాయం 33వ వచనం, ఆ గడియలోనే దేవుడు అన్నట్టుగానే అలాగున నెబుకద్నెజరుకు సంభవించాను. ఎట్లాగా? మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి. నాయను చంపలా, బతికే ఉన్నాడు, పాఠంగా మారాడు. పశు హృదయం వచ్చింది, పశు మనసు వచ్చింది, పశువులతో ఉంటున్నాడు, పశువులా గడ్డి మేస్తున్నాడు. అదే ఆయన పరిస్థితి. గొప్ప చక్రవర్తి, బంగారు శిరస్సు, పశువైపోయాడు, గడ్డి మేసి పశువైపోయాడు, ఎండకు ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు, వెంట్రుకలు గోళ్ళు, పక్షుల గోళ్ళు, పక్షుల రెక్కల వంటి ఏకలు. ఆ రాయబడ్డ పదాలు అర్థమవ్వాలి. ఎందుకు అట్లా చేశాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? 32వ వచనంలో దేవుడు ఏం చెప్పాలనుంటే, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయచు, పశువుల వలె గడ్డి మేసెదువు. పాఠం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, తానెవనికి దాన్ని అనుగ్రహించనిశ్చయించిన వానికి అనుగ్రహించననియో, నువ్వు తెలుసుకున్నట్లుగా నువ్వు రాజు అయితే ఆయన రాజులకు రాజు, నువ్వు ప్రభు అయితే ఆయన ప్రభువులకు ప్రభు, నీ రాజ్యం 5 సంవత్సరాలు, ఆయన రాజ్యం యుగ యుగాలు, ఆయన రాజ్యం యుగ యుగాలు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి, తానెవరికి అధికారం అనుగ్రహింప నిశ్చయించడో వానికి అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి. సమయలు మొదటి గ్రంథంలో కాని, లోకాసువార్త మొదటి అధ్యాయంలో కాని దీనులను కంటకుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెట్టేవాడు. గర్వించిన వారిని సింహాసనం నుంచి బోర్లతో వేసేవాడు, రాజుని మించివాడు, రాజ్యాన్ని పడగొట్టేవాడు. సర్వోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు. దేవుడు ఈరోజు మనకు తెలిసి దేవుడు చేసే కార్యాలను మించి ఏం చేయగలడని బైబిల్ చెప్తుందో మనకు అర్థమైతే, ఏం చేయగలడని బైబిల్ చెప్తుందో మనకు అర్థమైతే, మనం అలాంటి ఉన్నతంగా దేవుణ్ణి ఆలోచించగలుగుతాం, అంత ఉన్నతమైన దేవుని వద్ద నుంచి పొందుకోగలుగుతాం. నెబుకద్నెజరుకి దేవుడు మరలా జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన తర్వాత నెబుకద్నెజర్ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. 34, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజర్ నేను మరలా మానవ బుద్ధి గలవాడిని, నా కళ్ళు ఆకాశం తట్టి ఎత్తి కళ్ళు తెరవడంతో నా భార్య ఎక్కడా, నా పిల్లలు ఎక్కడా, నా సింహాసనం ఎక్కడా, నా కోట ఎక్కడా, అబ్బే అవేం గుర్తు రావట్లా. కళ్ళు తెరవడంతో దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా, దేవుడు తప్ప ఇంకేం కనబడ్డావునా, దేవుడు తప్ప ఇంకేం కనబడ్డావునా. అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములు 9 నెలలు అక్కడ స్టక్ అయిపోయారు. అక్కడ స్టక్ అయిపోతే తిరిగి తీసుకురావడానికి 9 నెలలు పట్టింది. ఆ సాక్ష్యం కూడా అన్ని గ్రూపుల్లోకి పంపించాం. చెప్పండి ఎలా ఉందంటే, దేవుడు తప్ప ఇంకేం కనిపించట్లా, దేవుడు తప్ప ఇంకేం కనిపించట్లా. కలు తెరవగానే మాట్లాడతాడు ఆయన. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజర్ నేను మరవా మానవ బుద్ధి గలవాడిని, నా కండ్లు ఆకాశం తోటి ఎత్తి, ఆ పదాలు చూడండి, చిరంజీవి నేను కాదు ఆయన, సర్వోన్నతుడు నేను కాదు ఆయన, అప్పటిదాకా నేను చిరంజీవిని, నేను సర్వోన్నతుని అనుకున్నాడు. ఆ తర్వాత సత్యం అర్థమైంది, కళ్ళు తెరవబడ్డాయి, సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యం చిరకాలం, నా ఆధిపత్యం ఎంత, తుమ్మితో ఊడిపోయే ముక్కంత, నా ఆధిపత్యం ఎంత, ఆయన రాజ్యం చిరకాలం, అదే ఆయన మాట్లాడుతున్నమాట. ఆయన ఆధిపత్యం చిరకాలం, ఆయన రాజ్యం తరతరాలు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు గాడు, ఎవడునూ సమర్థుడు గాడు. 37, ఇలాగూ నెబుకద్నెజర్ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యం, ఆయన మార్గములు న్యాయములే ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తులనియు, ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. దేవుడు చరిత్రలో మాట్లాడుతాడు, బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్రలో మాట్లాడుతున్నాడు, లోకం యొక్క చరిత్రలో మాట్లాడుతున్నాడు. గొప్ప గొప్ప నియంతలు, ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వ పరిపాలన, ఇక వాళ్ళు తెచ్చేదాకా వాళ్ళే రాజులు. అలాంటి రాజ్యాలు కూడా నిలవలేవు, నిలవలేదు చరిత్ర. గొప్ప గొప్ప ధనవంతుడు, మేము 100 సంవత్సరాలు పక్క, 50 సంవత్సరాలుగా అయిపోయింది, 100 సంవత్సరాలు లేవు. కావున ప్రియులారా, మనం మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకొనుడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్న సత్యం దగ్గర ఏ ప్రభుత్వమైనా, మేబీ ఎలక్షన్స్ ముందు మనం ఒక ప్రభుత్వం కోసం ప్రార్థన చేసి ఉంటాం, మేము అట్లాగే ప్రార్థన చేసాం బీజేపీ ఆంధ్రాలో అడుగు పెట్టకూడదని ఆంధ్రాలు అడుగు పెట్టింది. మనం అభిమానంతో ఒక రకంగా అభిమానంతో కాదు కానీ ఒక అవగాహనతో చేసి ఉంటాం. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చి ఉంటుంది, కోరుకున్న ప్రభుత్వం వచ్చినా కోరుకున్న ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం నిలిచేది కాదు, ఏ రాజు నిలిచేవాడు కాదు. ఫలానాయన వస్తే మాకు బాగుంటుంది, ఫలానాయన వస్తే మా పరిస్థితి బాగుంటుంది. అబ్బే, ఏ మనిషి మన జీవితాలను మన జీవితాలు పరిష్కారం చూపించేవాడు కాదు. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని బిడ్డలో క్రైస్తవులు మనుషుల ప్రసన్నత కొరకు దేవుడి సహాయాన్ని దేవుడి రికమెండేషన్ పొందుకోవడం కోసం దేవుడి దగ్గర రాకూడదు. ఆయనకు అసహ్యం, ఆయనకు అసహ్యం. కేవలం ఆయన ఆరాధించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ఏది చేసినా మన మేలు కొరకు చేస్తాడు. యేసు నాకు చాలు, యేసు ఉంటే నాకు చాలు. ఆకాశమందును నాకుండగా లోకంలో ఏది నాకు వద్దు, లోకంలో ఏది నాకు వద్దు. అవగాహనతో మనం ప్రభు దగ్గర ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి పిల్లరా, దేవుని రాజ్యము అని చాలా విషయాలు బైబిల్ మాట్లాడుతూ ఉంది. దేవుని రాజ్యము అన్న మాట దగ్గర జనరల్ గా ఇలా అందాం, ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలన్నా, ఏ రాజ్యంలోనే ప్రజల సంక్షేమం చూడాలి, బాగోగులు చూడాలి, వెల్ఫేర్ పట్టించుకోవాలి, మంచి ఎడ్యుకేషన్, మంచి మెడికేషన్, విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, ఇలాంటి ప్రభుత్వాలుగా మా ప్రభుత్వాలు ఉంటాయి, మాది ప్రజాపాలన, మాది సంక్షేమ పాలన, ఇవన్నీ వింటాం వింటాం. బైబిల్ దేవుడు అలాంటి రాజ్యం కోసం మాట్లాడడం లేదు. బైబిల్ దేవుడు అలాంటి రాజ్యం కోసం మాట్లాడడం లేదు. బైబిల్ దేవుడు ఎలాంటి రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు అని అర్థం కావడానికి కొన్ని వాక్యాలు నేను మచ్చుకి ఆయన ఈరోజు ఏమై ఉన్నాడో చెప్పడానికి, ఆయన భూతకాలంలో ఎలా కనబడ్డాడో చెప్పడానికి, ఆయన భవిష్యత్తులో ఎలా ఉంటానని చెప్తున్నాడో చెప్పడానికి మార్పు చెందిన దేవుడి దగ్గర మనం ఏం పొందుకుంటామో, ఏమి సంపాదించుకుంటామో చెప్పడానికి మచ్చుకి కొన్ని కీలకమైన విషయాలు మీ గమనానికి మీ గమనాన్ని తీసుకురావడానికి నేను తాపత్రయపడతా ఉన్నా. అందులో ఈరోజు ఏం చేస్తానంటున్నాడు ఆయన, ఈరోజు ఏం చేస్తానంటున్నాడు ఒక మాట ప్రభు అన్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే ఇట్లా అన్నారు, అంతటా ఆయన తన శిష్యులకు ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపుకుడి అన్నాడు. ఏదైనా సరే కడుపునిండా అన్నం పెట్టాలి చాలు అన్నట్టుగా ఆంధ్రాలో అన్నా క్యాంటీన్ ఒక స్కీమ్ వచ్చింది. మంచిది, పేదలకి భోజనం పెడుతున్నారు, మంచిది. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే అది పరిష్కారమా జీవితానికి? మంచి ప్రభుత్వమే, మాది మంచి ప్రభుత్వం, చాలా సంతోషం. ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి. భారతదేశంలో మార్పు రావటం, ఆర్థికంగా పురోగతిలోకి రావటం చాలా మంచిది. దేవుని బిడ్డలుగా మనం దేవుని రాజ్యాన్ని, ఆ రాజ్యంలో వారసులు, ఆ రాజ్యానికి పౌరులు. కాబట్టి మనం ఎంత గొప్ప రాజ్యానికి వారసులు అర్థమైతే మనం భూలోక రాజ్యాల మీద మనసు పెట్టుకోము, భూలోక రాజుల మీద మనసు పెట్టుకోము, ప్రాముఖ్యంగా కడుపు మీద మనసు పెట్టుకోము, దేహం మీద మనసు పెట్టుకోము, భూమి మీద మనసు పెట్టుకోము. నిరీక్షణ కలిగిన ప్రజలు, విశ్వాసులు, పరిశుద్ధులు, పరలోకమందు మన పౌరస్థితి ఉంది, పరలోక పౌరులు ఎలా జీవించాలని బైబిల్ చెప్తా ఉందో అవి కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడు, ఏమి తిందుమో అని, ఏమి తాగుదుమో అని మీరు చింతించొద్దు. అదేంటి ప్రభువా, మరి మేము నానా కష్టాలు పడి చదువుకొని, నానా కష్టాలు పడి ఉద్యోగాలు చేసుకొని, రోజూ కష్టపడితే తప్ప, రెక్కాడితే తప్ప డొక్కాడదు కదా, ఎట్లాగ ప్రభు అని అలాగంటే ఎలాగని మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, ఏమనుకుంటున్నావు నన్ను కింద 24వ వచనం, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గెరిసెలేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఏం చెప్పదనుకుంటున్నాడు ఆయన? మీరు నా పిల్లలు, ఆకాశ పక్షులన్నింటినీ ఏ ప్రభుత్వం పోషిస్తుంది? నేను. సముద్రపు చేపలన్నింటినీ ఏ ప్రభుత్వం పోషిస్తుంది? నేను. అడవి జంతువులన్నింటినీ ఏ ప్రభుత్వం పోషిస్తుంది? నేను. నేలలో ఉన్న పురుగులను అన్నింటినీ ఎవరు పోషిస్తున్నారు? నేను. వాటికంటే నువ్వు శ్రేష్ఠుడివి, నేను నిన్ను పోషించలేనా అన్నమాట. సూటిగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడాల్సి వస్తే ఆయన అంటాడు, ఆయన అంటాడు, ప్రభు మనకేం చెప్పాలనుకుంటున్నాడు, ప్రభు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు అన్నది అర్థం కావడానికి, ప్రభు మనసులో ఉన్న కొన్ని విషయాలు గమనాన్ని తీసుకురావడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా, జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఇంకా ఇక్కడ కాకుల్ని ఆయన పోషిస్తున్నాడు అని చెప్పాడు. 104వ కీర్తనలోకి వెళ్దామండి. 104వ కీర్తన 25వ వచనం నుంచి మనం చదవాలి. 104వ కీర్తన 25వ వచనం నుంచి మనం చదివితే, అదిగో విశాలమైన మహాసముద్రం, 3 వంతులు సముద్రం, 1 వంతు నేల. ఈ 3 వంతులు సముద్రంలో ఏం జరుగుతుంది? అందులో లెక్కలేని జలచరాలు. ఎన్ని జాతుల సముద్రపు జీవులను లెక్క పెట్టేది కష్టం. దానిలో చిన్నవి, పెద్దవి, జీవరాశులున్నవి. 27, తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదేవని ఇవన్నీ నీ దగ్గర కొరకు కనిపెట్టుచున్నది. 28, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పులు ఇప్పుగా అవి మంచి వాడిని తిని తృప్తిపరచబడును. ఆయన మహాసముద్రాల్లో ఉన్న విస్తారమైన జల సంపదకు ఆహారించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, సర్వ జీవులను పోషిస్తున్న దేవుడు. 145వ కీర్తన 15-16 వచనాలు 145వ కీర్తన 15-16 వచనాలు సర్వ జీవుల కనులు నీ వైపు చూచుచున్నది, తగిన కాలం మంది నీ వాటికి ఆహారం ఇచ్చదు, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత గొప్ప దేవుడు! మీకు దేవుని పోషణ ఎంత గొప్పదో, మానవుల పోషణ ఎంత చిన్నదో అర్థం కావాలంటే జూకి వెళ్ళాలి. అడవిలో ఉన్న సింహాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు, తట్టుకోవడం మన వల్ల కాదు. జూలో ఉన్న సింహం చుట్టూ ఎన్ని మాటలు మాట్లాడినా లేవదు, అట్లానే ఉంటుంది, పేరుకే సింహం. అందులో ఇంకేమి లేదు, దాని పరిస్థితి అలా అయిపోయింది. ఈగలు దొరుకుంటా, ఈగలు వాలుతా, ఏంటి మనుషుల పోషణ? ఇంట్లో ఒక పాడిగేదని మేపితే అర్థమవుతుంది, ఒక పాడిగేదని మేపితే అర్థమవుతుంది ఎంత కష్టమో దాన్ని పెంచడం. దాని కడుపు పెద్దది, అది తాగే నీళ్ళు ఎక్కువ. నల్లలాగా సరిపెట్టుకునేది కాదు, ప్లేట్ అన్నం పెట్టి సరిపెట్టుకుంటే కుదరదు. సర్వ జీవులను, ఆకాశ పక్షులను, సముద్ర జీవులను, అడవి మృగాలను, పెద్దవాటిని చిన్నవాటిని అన్నిటిని పోషిస్తున్నాడు, అన్నిటిని పోషిస్తున్నాడు. ఈవెన్ మన విషయంలో కూడా దేవుడే మన పోషకుడు. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటాడు, ఆయనను, ఆయన ఆకాశం నుంచి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పిరి. వర్షం ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఋతువులు ఆయన ఇస్తున్నాడు, నేల ఆయనది, విత్తనం ఆయనది, జీవం ఆయనది, ప్రాణం ఆయనది, అన్ని ఆయనవే, అన్ని ఆయనవే. దళారి వ్యవస్థ మధ్యలోకి వచ్చి రేటు పెట్టింది కాబట్టి ఆ రేట్లతో అవన్నీ పుడుతున్నాయి కొనుక్కుంటున్నామని కాదు, మధ్యలో దళారులు తీసుకుంటున్న డబ్బులు అవంతే. ఆయన వర్షాలు, ఆయన ఋతువులు ఆయన అందిస్తున్నాడు. వాటన్నిటినీ పంపిస్తూ ఆకాశం నుంచి వర్షం, ఫలవంత ఋతువులు, ఆహారము అనుగ్రహిస్తూ మీ హృదయాలు నింపుతున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, ఆయన్ను బట్టే బ్రతుకుతున్నాం, ఆయన బట్టే చలిస్తున్నాం, ఆయన బట్టే ఉనికి కలిగి ఉన్నాం. వర్తమానంలో ఈరోజు మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్న చికెన్ గాని మటన్ గాని ఫిష్ గాని ఏదైనా సరే ఆయన దయతో వచ్చినవే, ఆయన పోషణలోనే ఉన్నాం. మధ్యలో దళారీ వ్యవస్థ చేతుల్లోకి వెళ్లేసరికి రేట్లు వచ్చాయి, ఆ రేట్లు చూసి మనం ఆ 100 రూపాయలకి 200 రూపాయలకి అవన్నీ కొనేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ 100 రూపాయలు 200 రూపాయలకి ప్రాణం రాదు. నీ ప్రాణం ఎంత ఇస్తే వస్తుంది? నీ ప్రాణానికి రేటు ఎంత? కోట్లు. మనం తినే తిండికి రేటు ఎంత? కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చాడు. ఎవరు పోషిస్తున్నారు? ఆయన పోషిస్తున్నారు. మనుషులు దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నావా? ప్రభుత్వాల పథకాల వల్ల బ్రతుకుతున్నావా? ప్రభుత్వాల విధి విధానాల వల్ల బ్రతుకుతున్నావా? మంచి నాయకుల వల్ల బ్రతుకుతున్నావా? మంచి చట్టాల వల్ల బ్రతుకుతున్నావా? నో, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాం? ఆయన ఎందు చలి ఆయన్ని బట్టి చలించుచున్నాం, ఆయన బట్టి ఉనికిలో ఉన్నాం. ఆయనే మన పోషకుడు, ఆయనే సర్వలోకానికి పోషకుడు, ఆయనే వర్షాలు కురిపిస్తున్నాడు. వర్షాలు కురవకపోతే ఏం చేస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు వర్షాన్ని? అర్థం చేసుకుందాం. దేవుడు వర్తమానంలో ఏమై ఉన్నాడు? బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి, అయ్యా బాగుంది కానీ ఇంతేనా, ఇంతకంటే బెటర్గా ఇంకేమన్నదంటే అద్భుతమైన జీవితం కోసం మాట్లాడతాడు. మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూడాలి దేవుడు ఎలా అంటాడు, మనల్ని ఎలా పోషించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చదివితే అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆది కాండం 29:30 దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చి ప్రతి వృక్ష ప్రతి చెట్టును, విత్తనములిచ్చి వృక్ష పొలము గల ప్రతి వృక్షమును మీకిస్తున్నా, మీకు ఆహారం. పండితేనా? అక్కర్లా, పండించాల్సిన అక్కర్లా. స్వతహాగా దానంతటా అవే పండుతాయి, ఫలాలు అవే కాస్తాయి, ఆకుకూరలు కూరగాయలు అన్ని అవే పండుతాయి, పండ్లు అవే పండుతాయి, ఆహారం మీకు అవన్నీ ఆహారం అంటున్నాడు. 30 భూమి మీద ఉండు సమస్త ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారం అగుందని పలికాను. జంతువులకు అన్నిటికీ ఆయనే ఇచ్చాడు. క్రియేషన్ లో ఆదికాండం 1 ఈ ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుందంటే, ఆయనకున్న ఉన్నతమైన తలంపుని బట్టి, ఆయన వైవిధ్యాన్ని బట్టి, ఆయన క్రియేటివిటీని బట్టి ఎన్ని వెరైటీలు చేశాడో. అవన్నీ స్వతహాగా పండుతాయి. 2 ఒక మాట అన్నాడండి. ఆది కాండం 2:9 9 దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది, చూడగానే తినాలనిపించే అందమైన పళ్ళు, చూపునకు రమ్యమైనది, ఆహారముకు మంచిది, తింటే బీపీ పెరుగుతుంది, తింటే షుగర్ పెరుగుతుంది, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది సర్ది చేస్తుంది, అట్లా ఏమి లేవు. అన్ని ఆహారానికి మంచివి. ఆ చూపునకు రమ్యమైనది, ఆహారకు మంచిదని ప్రతి వృక్షమును మొలిపించాడు ఆయన. 16 దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. తినాలి కాదు, తినకపోతే బతకలేము కాదు, తినకపోతే ఆకలి తట్టుకోలేము కాదు, తినకపోతే బాడీలో లెవెల్స్ పడిపోతాయి కాదు, తినకపోతే వీక్నెస్ వస్తుంది కాదు. అది కాదు దేవుడు చేసిన జీవితం. తినొచ్చు, తినాలనుకుంటే తినొచ్చు. నిజంగా నాలుక ఎంత ఆశ్చర్యం అంటే టేస్ట్ తెలుస్తుంది. అన్ని రుచులు చూడొచ్చు, దేవుడు జీవితాన్ని రుచికరంగా మార్చడానికి అన్ని రకాల వృక్ష ఫలాలు వేశాడు. తినొచ్చు, నీ ఇష్టం తినొచ్చు. తినాలి కాదు, తినకపోతే బతకవు కాదు. బతకాలి కాబట్టి తినాలి కదా, బతకాలి కాదు కష్టపడాలి కదా. కాదు 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 కాదు, ఆ జీవితం కాదు దేవుడు మనకిచ్చింది. ఆశీర్వాదకరమైన జీవితం. మూడవ అధ్యాయంలో దేవుడు దూరమైన తర్వాత, దేవుడు కోపం వచ్చిన తర్వాత, పాపం చేసి కూడా బొంకిన తర్వాత, పశ్చాత్తాపం లేని తర్వాత, దేవుడేంటి విలువ లేకుండా మాట్లాడిన తర్వాత ఏమైందంటే ఇక తినాలి. తినొచ్చు కాదు, తినాలి తప్పదు. మూడవ అధ్యాయం 19 వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు. రెక్కాడితే తప్ప డొక్కాడదు. తినడానికి కష్టపడాలి, కష్టపడకపోతే తిండి గింజలు ఉండవు. ఉప్పుడు మెతుకుల కోసం, కోటు ఆ కోటు కోసం, కోటు విద్యలు ఇవన్నీ అక్కడే వచ్చాయి. దేవుడు ఎలా చేయలా? ఈరోజు ఇంకా మనం మాట్లాడుతాం మధ్యలో ఈ దళారులు ఏంటండి, మధ్యలో ఈ పైగా చూడండి రోడ్డు పక్కన ఎన్ని చెట్లు ఉంటాయి, అడవులోకి వెళ్తే ఎన్ని చెట్లు ఉంటాయి. ఓరకనే 4 చినుకలు పడగానే మొక్కలు వస్తా ఉంటాయి. మనకేమైనా పనికి వస్తాయా? పనికిరా. మొక్కలు వచ్చాయిగా, వచ్చాయి. పనికి రావట్లేదుగా. ఒకప్పుడు పనికి వచ్చాయి, ఒకప్పుడు పనికి వచ్చాయి, ఇప్పుడు పనికిరావు. ఎందుకు పనికిరావు? మనం చేసుకున్న స్వయం కృత అపరాధం. విలువ తెలియలా, దేవుని విలువ తెలియలా. ఊరకనిస్తే విలువ తెలియదు అంటారు కదా, అదే కాబోలు. దేవుడు అటు విలువ తెలియలా కాబట్టి వచ్చింది. దేవుడు గత కాలంలో ఎట్లా పోషించాడంటే ఎంత ఆశ్చర్యమో, ఇద్దరు ఆదాము అవ్వ వీళ్ళిద్దరి కోసం ఓ ఆకాశం అంత పందిరేసి పెళ్లి చేసినట్లుగా గొప్ప ఏదైనా తోటనేసి అన్ని పెట్టి పెళ్లి చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నాగలి లేదు, పొయ్య లేదు, వండుకోవడం లేదు, తింటే అరక్కపోవడం లేదు, తినకపోతే కడుపు కాలిపోవడం లేదు. అది దేవుడు మనం చేసిన విధానం. తర్వాత కాలంలో మనం చూసేది మొత్తం కర్మ గాలిపోయింది. చేతులార కూర్చున్న కొమ్మ నరికేసుకున్నాం, దేవుడికి దూరం అయిపోయాం. ఇక అగచాట్లు నుదిరించామట, నానా కష్టాలు బాధలు వచ్చి పడ్డాయి. దేవుడు ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్రాయేల్ కమ్యూనిటీని, అబ్రహాం విశ్వాసాన్ని బట్టి వీళ్ళని అరణ్యంలో నడిపిస్తా ఉన్నాడు. బాగా కనబడుతుంది పాత నిబంధన గ్రంథంలో, అరణ్యంలో నడిపిస్తా ఉన్నాడు. ఎంతమంది యోధులు? 600,000 మంది. మొత్తం ఎంతమంది? అంతా కలుపుకుంటే సుమారు 20 లక్షల మంది. 20 లక్షలు, 20 lakhs ఆఫ్ పీపుల్. జస్ట్ ఇమాజిన్, నలుగురిని పోషించడం మనకి ఎట్లా ఇబ్బందిగా ఉందో. 20 లక్షల మందిని నడిపించారు. ఎవరు? మోషే. ఎంతకాలం? 40 సంవత్సరాలు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, తాగడానికి వాటర్, షెల్టర్. అబ్బో, మామూలు విషయం కాదు. బైబిల్ ఏమంటుందంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడు వాడిని విడిపించాడు. షెకెనా నాగం వాళ్ళతో ఉంది, దేవుని మందసం వాళ్ళతో ఉంది, దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది. అయ్యా ఆకలేస్తుంది, ఉండు. మనం 1 ఎకరం పొలం తీసుకుందాం, సేద్యం చేద్దాం, 3 నెలల తర్వాత పంట పండుతుంది, అప్పుడు కోద్దాం, ఆడిద్దాం, తిందాం. అబ్బే అబ్బే, ఆయన అట్లా చేసేవాడు కాదు, ఆయన అలా చేసేవాడు కాదు. ఆహారం పండింది నేల మీద కాదు, ఆకాశంలో పండింది. ఆకాశపు మన్న, ఆకాశపు మన్న. 78వ కీర్తన 24వ వచనం, 78వ కీర్తన 24-25 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. 78వ కీర్తన 24-25 వచనాలు ఎంత ఆశ్చర్యం. 23, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములు తెరిచాను, ఆహారములకే ఆయన వారి మీద మన్నాను కురిపించాను. ఇది ఎంత ఆశ్చర్యం! ఆకాశం నుంచి ఆహారం వస్తుందా? వస్తుంది. ఈ ద గాడ్ ఆఫ్ మిరాకిల్స్, ఆల్మైటీ గాడ్. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? మట్టి నుంచి మనిషిని తీసుకొచ్చిన వాడు, కన్యక గర్భం నుంచి కుమారుని తీసుకొచ్చిన వాడు, 100 సంవత్సరాల ముసలోడికి ఇస్సాకును పుట్టించిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు, యెహోవా నేను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవటం? మనుషుల దగ్గర కొన్ని పనులు అవ్వాలనా? లోకంలో ఏదో సంపాదించుకోవాలనా? రోగాలు పోవాలనా? బాధలు పోవాలనా? సరిగ్గా అర్థమైతే అన్నిటికీ పరిష్కారం ఆయన, విమోచన ఆయన, పరిహారం ఆయన, అన్నిటికీ అన్నిటికీ ఆయన మనకు అర్థమవ్వాలి. ఆయన మనకు అర్థమవ్వాలి. ఆకాశం నుంచి ఆహారం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఆకాశం నుంచి ఆహారం, అయ్యా మాంసం మొత్తం పాలన చుట్టూ వచ్చి పూరేలు వాలిపోయాయి. ఎంత ఆశ్చర్యకరంగా పోషించాడు యేసుక్రీస్తు ప్రభు. కానా ఊర్లో పెళ్లికి వెళ్ళాడు. ద్రాక్షారసం లేదు, ద్రాక్షారసం కావాలి. ఏం చేయాలి, ఎక్కడి నుంచి కొనుక్కు రావాలి? అక్కర్లా, ఆయన ఉన్నాడుగా. ఆయన మాట వినండి, ఏమైంది ఏమైంది? నీళ్లు ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసం. వాళ్ళు చేసిన దానికంటే ఇంకా బాగుంది. అయ్యా 5000 మంది కూర్చున్నారు, ఆహారం పెట్టాలి. ఇప్పుడు కొనుక్కు రావాలంటే మాత్రం 200 ధ్యానారాలు కూడా సరిపోవు. 200 ధ్యానారాలా? కొనుక్కు రావాలా? కష్టమా? వండాలా? పెట్టాలా? అక్కర్లా, కూర్చోండి. నేనేం చేస్తాను చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఎట్లా పంచిపెట్టాడు, ఎట్లా పంచిపెట్టాడు! ఎంత ఆశ్చర్యం! ప్రిలరా, బైబిల్ చరిత్ర అంతా ఏం చెప్తుందంటే, ఈరోజు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, జీతం వస్తుంది, కష్టపడి బ్రతుకుతున్నావు, దేవుడు దీవించాడు. అబ్బే, ఎంత చిన్న దేవుడు కాదు, ఎంత చిన్న దేవుడు కాదు. మూలాలకు వెళ్ళి మాట్లాడితే కష్టపడి తినే కర్మ లేదు, తినడానికి కష్టపడే కర్మ లేదు, బతకడానికి కష్టపడే కర్మ లేదు, ఈ శ్రమ లేదు, ఈ శాపం లేదు. అద్భుతంగా దేవుడు నడిపించిన చరిత్ర బైబిల్ చరిత్ర, పోషించిన చరిత్ర బైబిల్ చరిత్ర. బాగుంది. భవిష్యత్తులో ఎట్లా ఉంటాం? ఇంతేనా? ఇంతేనా? ఉదయాన్నే లేవటం, పని చేసుకోవడం, సాయంత్రానికి రావటం, సంపాదించిన తిండడం, రాత్రి పడుకోవడం, అలిసిపోయిన దేహం కొంచెం విశ్రాంతి, మళ్ళా ఉదయం లేవడం, మళ్ళా పరిగెట్టడం, సాయంత్రం దాకా రెక్కల ముక్కలు ఇలా కష్టపడడం, సాయంత్రం మళ్ళా రావడం, పడుకోవడం, మళ్ళా తెల్లారడం, మళ్ళా పరిగెట్టడం, తీరా 4 సంవత్సరాలు వచ్చేసరికి ఎముకలు అరిగిపోయి, నడ్డ అరిగిపోయి, స్పైనల్ అరిగిపోయి, లేనిపోయిన జబ్బులు వచ్చి, ముడుకులు అరిగిపోయి, ఎవడో పనిలో పెట్టుకోక ఎవరితో చెప్పుకోవాలి బాధలు, ఎవరితో చెప్పుకోవాలి బాధలు? ఇంతేనా జీవితం? నో, ఇది కాదు బైబిల్ వాగ్దానం చేసిన జీవితం. బైబిల్ వాగ్దానం చేసిన జీవితం ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప మాట్లాడిన మన మేలు కోసం మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వచనం, 16వచనం, 17వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 15వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాశీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. మేము స్థలాలు ఇస్తాం, మేము వస్తే ఇళ్ళ పట్టాలు ఇస్తాం, మేము వస్తే ఇల్లు కట్టిస్తాం, మేము వస్తే బాగుంటుంది. ఆ ప్రామిస్ కూడా బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభు, నేను స్థలాలు ఇస్తాను, పట్టాలు ఇస్తాను, అదే అది కాదు ప్రామిస్. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటే, నేను మీకు పరలోకంలో ప్యాలెస్లు కడతాను. ఇక్కడ కట్టాను అనుకో, ఎట్లాగ ముసలిదానం అయిపోతావు, ముసలోడు అయిపోతావు, చచ్చిపోతావు, ఏంటి ఉపయోగం? నేను లేని లోకం, సాధారణ లోకంలో నీకు సొంతెందుకు? నా రాజ్యంలో కడతా, పరలోకంలో కడతా, నేనుండే స్థలంలో మీరు ఉండిలా కడతాను. ఎంత డబ్బులు కట్టాలి? 50 పైసా అక్కర్లా. ఎంతకాలం ఉంటావు అక్కడ? ఎల్లకాలం. ఎంత గంభీరమైన మాటలు! ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వచనం, ఆయన గుడారంలో ఉంటాం, ఆయన గుడారాన్ని మన మీద కప్పుతాడు, ఆయన ఇంట్లో మనం ఉంటాం. మన ఇంటికి యజమాని తండ్రి దేవుడైతే ఇల్లు ఎలా ఉండాలి? రాజ్యానికి రాజు దేవుడైతే రాజ్యం ఎలా ఉండాలి? దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది కదా దేవుని రాజ్యం. 16, వారికి మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. ఆకలి తప్పులు లేవు అన్న మాట దగ్గర టేస్ట్ ఏమి ఉండదా, ఎంజాయ్మెంట్ ఉండదా? ఆహా కాదు, ఈ పరిభాష అది కాదు. పరలోకం గొప్ప పెండ్లు విందు, పరలోకం గొప్ప పెండ్లు విందు. మరి ఆకలి ఉండదన్నాడు, దప్పుకుండదంటే ఆకలి వేస్తుంది, తినాలి, కడుపు కాలిపోతుంది, తినాలి. ఆ పరిస్థితులు ఉండో, దప్పికేస్తుంది, డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, తాగాలి. ఆ పరిస్థితి ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. పరలోకం ఎంత గొప్ప పెండ్లు విందో, పరలోకం ఎంత గొప్ప సంగతులు మాట్లాడుతుందో. ప్రకటన గ్రంథం ఎంత ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడ్డవారు ధన్యులు. పెండ్లి విందు పరలోకరాజు విందు చేసిన గొప్ప రాజును పోలి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో జీవవృక్షము ప్రతి నెల నెల నెలకు కాయ కాస్తుంది, అది ఫలిస్తుంది. ఆకలి తప్పులు ఉండవు అన్న మాట దగ్గర టేస్ట్ ఉండదని కాదు. ఎంత గొప్ప జీవితాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకనాడు ఏదేనులో అన్ని వృక్ష ఫలాలను నిరభ్యంతరంగా తినొచ్చు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనను. గంట గంటకు దాహం వేస్తుంది, గంట గంటకు తాగాలి. 14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడును దప్పుకొనడు. అబ్బా, ఎప్పటికీ దప్పుకుండదు అంటాడు. యోహాను సువార్త ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవ్వాలి. 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారం లేని నా వద్దకు వచ్చేవాడు ఏ మాత్రం దప్పిగొనడు, నా యంద విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పుగొనడు, ఆకలి కొనడు, దప్పుగొనడు. ఎంత గంభీరమైన మాటలున్నాయి. ఆకలి లేకపోతే ఎంత బాగుంటుంది, దుఃఖం లేకపోతే ఎంత బాగుంటుంది, ఏడుపు లేకపోతే ఎంత బాగుంటుంది, వేదన లేకపోతే ఎంత బాగుంటుంది, శ్రమ లేకపోతే ఎంత బాగుంటుంది. అవును, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో, పాలనలో, భవిష్యత్తులో, రెండవ రాకడలో, లేదా మన మరణం తర్వాత మనం పొందబోయే వాగ్దాన జీవితం అదే. గతం బాగుంది, భవిష్యత్తు బాగుంది, వర్తమానంలో మాత్రం పరీక్షలు గుండా వెళ్తున్న ఈ కాలంలోనే అర్హత లేని మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, అర్హతను మించిన ఉద్యోగాలు ఇచ్చాడు, గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చాడు, చాలా చేశాడు. అయితే ఇక్కడ ఆగిపోతే మాత్రం భవిష్యత్ అందక లోకంలో. అందుకే దేవుని వాక్యం మనం ఎక్కడ మోసపోతామో కూడా మాట్లాడుతా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చాలు, కడిపే దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు చాలు, తర్వాత బిజీ, దేవుడికి టైం లేదు, ఇంకా ఆలోచించాల్సిన పనుల సెటిల్ అయిపోయాం, ఇది ఎంత పెద్ద మోసమో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, అయితే ఆయన అంటున్నాడు, నాశనమే వారంతా. ఎవరు ఈ నాశనానికి వెళ్లేవారు? వారి కడిపే వారి దేవుడు. చాలు, నాకు ఇంక దేవుడితో అవసరం ఉంది, ఉద్యోగం వచ్చింది, జీతం వస్తుంది, 3 పూట్ల తింటున్నాను, అయిపోయిందా, సెటిల్ అయిపోయినట్టేనా, ఇదేనా జీవితానికి పరిష్కారం? మోసం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయము 34, మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటే ఆ దినం మీ మీదకి ఉగ్రత వచ్చినట్టుగా వస్తుంది, ఉరి వచ్చినట్టుగా వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త, దేవుడు ఉద్యోగాలు ఇచ్చి పరీక్షిస్తా ఉన్నాడు. ఆగురు ప్రార్థన, ఎక్కువ వద్దయ్యా కొమ్ములు వస్తాయి, తక్కువ వద్దయ్యా కోపం వస్తుంది. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, చాలినంత చాలు. స్తోత్రం పిల్లరా, భూమి మీద మితంగా జీవిద్దాం, ఆస్తుల విషయంలో మితంగా ఉందాం, ఆహార విషయంలో మితంగా ఉందాం, ఆత్మీయత విషయంలో గొప్ప ఆశతో ఉందాం. మనం పొందబోయే రాజ్యం కొరకు, ఆ మహిమగల రాజ్యం కొరకు ఆశతో ఎదురు చూద్దాం. నిరీక్షణ కలిగిన ప్రజలు లోకానుసారంగా ఉండడానికి వీల్లేదు, లోకానుసారంగా ఉండడానికి వీల్లేదు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్న మాటలు అర్థం కావు, ప్రభు మాట్లాడుతున్న మాటలు అర్థం కావు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకి మేలు చేశాడు, బాగున్నాం, ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఉద్యోగస్తులు గుండుపోటు రాదు అంటే హ్యాపీ, ఉద్యోగస్తులు చచ్చిపోరు అంటే హ్యాపీ, ఉద్యోగస్తులు ముసలోలు కారు అంటే హ్యాపీ, ఉద్యోగస్తులకు బట్టతల రాదు అంటే హ్యాపీ. అదే ఏమి ఏమి చేసింది ఉద్యోగం? దేనికి పరిష్కారం చూపించింది? కొంత మేలు. ఒక్క మాట చూపించి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అవును, గెలిచాం, కొంత బాగుంది, కానీ శాశ్వత పరిష్కారం కాదు. కొంతకాలమే, 30 సంవత్సరాలే. తర్వాత మాట, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమైంది. కాబట్టి ఈ జీవం విషయంలో ఇంకా గొప్ప లాభాలు, ఇంకా పెద్ద ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు అవన్నీ జరుగుతాయి. వాటి మీద మనసు పెట్టద్దు, వాటి కోసం ప్రార్థన చేద్దాం అనుకోవద్దు, దానికోసం ఈ సహవాసాన్ని కట్టలేదు. శాశ్వతమైన బహుమానాలు, స్థిరమైన బహుమానాలు, నిత్య రాజ్యం, యుగ యుగాలు ఉండే రాజ్యం, అంతం లేని రాజ్యం, దేవుడే రాజుగా ఉండే రాజ్యం, దేవునితో సదాకాలం ఉండే రాజ్యం, ఆ రాజ్య వారసులుగా ఎలా మనం సిద్ధపడాలి, ఆ రాజ్యంలోకి ఎలాగ అనేకులను చేర్చాలి, మనమున్న డిపార్ట్మెంట్స్ లో ఉన్న విశ్వాసులను ఒకరినొకరు ఎలా పురుకొనుకోవాలి, ఆయన రాజ్యంలోకి ఎట్లాగ ఒకరినొకరు బలపరుచుకొని నడిపించుకోవాలన్న స్పృహతో కట్టుబడ్డది ఈ సహవాసం. అదే దర్శనంతో, వాక్య సత్యాలతో నిత్య రాజ్యాన్ని గురిగా కలిగి ఈ నూతన సహవాసం కొనసాగాలన్నది నా ప్రార్థన. అటు కృపా ప్రభు, నూతన సోషల్ వెల్ఫేర్ సహవాసానికి మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.